ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 99వ భాగం. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం. మహర్షి అంటూ మళ్ళీ అందుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం పూజాక్రమం తెలియజెప్పమన్నాడు నారాయణ మహర్షి. అలాగే నీ చెప్పనారంభించాడు. ఇంద్రుడు సుస్నాతుడై ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజా ద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మానసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్నసింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రత్నకుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలల్లాంటి వస్త్రాలను సమర్పించాడు. చందనం అందించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశ, దినేశ, వహిని, విష్ణు, పార్వతీ పరమేశ్వరులను దేవష్కటం ముందుగా అర్చించాడు. ఓం హ్రీం శ్రీం మనసాదేవ్యై స్వాహ అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులతో శ్రద్ధగా షోడశోపచారాలు జరిపాడు. నృత్య వాద్య సంగీతాలతో ఆనందపరిచాడు. ఈ పూజను చూడటానికి త్రిమూర్తులు సతీసమేతులై వచ్చారు. పులకాంకిత గాత్రుడై శాస్త్రునేత్రుడై మనసాదేవిని స్తుతించాడు. దేవి, పతివ్రత శిరోమణి, నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను గాని నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్ర లక్షణమని వేదం చెబుతోంది. స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యాన తత్పరం. నువ్వు పరాత్పరవు, ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా తరమ. శుద్ధ సత్వస్వరూపవు, కోప క్రోధ వివర్జితవు, శంకర ప్రియ శిష్యవు, నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అశక్తుడై మా బావగారు జరత్కారుడంతటి వాడు నీ అనుమతిని యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లివి. సోదరివిగా దయారూపవు, కన్నతల్లిలాగా క్షమారూపవు. నా ప్రాణాలను కాపాడావు, కుటుంబాన్ని రక్షించావు, బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి, జగదంబికవు. నిన్ను నిత్యము పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మా పట్ల దయామయివి అవుతావని ఆకాంక్షిస్తున్నాను. ఆషాఢంలో సంక్రమణం నాడు గాని, నెల నెల పంచమి నవముల్లో గాని, మాసాంతంలో గాని, పూర్ణిమ అమావాస్య, ఇంతెందుకు? నిత్యము నిన్ను అర్చించిన వారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులు, విద్యావంతులు, గుణవంతులు అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించిన వారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి, వైకుంఠంలో మహాలక్ష్మివి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనుక నిన్ను చెట్టపట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు. కనుకనే మనసాదేవి అయ్యావు. పరమ పావన మూర్తివి. మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతరించావు. నీ అంతటి నువ్వు సిద్ధయోగినివి, సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే. నేటి నుంచి దేవతలు, త్రిలోకవాసులు భక్తితో నిన్ను అర్చిస్తారు, అభీష్టవరాలు పొందుతారు. దేవేంద్రుడు మనసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జరత్కారువును వెంట తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్థీకుడితో మనసాదేవి కశ్యపుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది. సోదరుల పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు. గోలోకం నుంచి కామధేనువు సురభి వచ్చి మనసాదేవికి క్షీరాభిషేకం జరిపింది. అత్యంత గోప్యము, సర్వజన దుర్లభము అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళింది. ఇంద్రుడు చేసిన మనసా స్తోత్రాన్ని పఠించిన వారికి నాగభయం ఉండదు. విషం కూడా అమృతోపమం అవుతుంది. వంశవృద్ధి జరుగుతుంది. 500,000 సార్లు పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చెయ్యగలడు, సర్పాలపై విశ్రమించగలడు. సురభి చరితం. నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకం నుంచి వచ్చిందన్నావు కదా, ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు. నారద, సురభి అంటే గోమాత, గోవులకు అధిష్టాన దేవత, గోవులకు కన్న తల్లి, సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకంలో ఆవిర్భవించింది. సృష్టి తొలినాళ్లల్లో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై గోపాంగనా పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహక్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు, పాలు తాగాలి అనిపించింది. అనిపించడమేమిటి, వెంటనే తన శరీరంలో ఎడవ భాగం నుంచి లీలా విలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు. కొత్త కొండలోకి పాలు పితిగాడు. అమృతం కన్నా రుచికరమైన పాలు, జన్మ మృత్యు జర వ్యాధి నివారకమైన క్షీరం కడుపు నిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారు మెట్లు, రాధాదేవికి గోపికా బృందానికి అది క్రీడా సరోవరమయ్యింది. ఆ గోవే కామధేనువు సురభి. దాని రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైని ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము, పూజా విధానము ఇత్యాదులన్నీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను, గ్రహించు. ఓం సురభ్యై నమః అనేది షడక్షర మూలమంత్రం. లక్షసార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యాన శ్లోకాలున్నాయి. లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం గవామధిష్టాతృదేవీం గవామాజ్యాం గవాం ప్రసూం పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వకామదాం యయా పోతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజే. ఘటంలో గాని, ధేను శిరస్సున గాని, కట్టుకొయ్యను గాని, సాలగ్రామంలో గాని సురభిని ఆవాహన చేసి పూజించాలి. ప్రాతస్సాయం సంధ్యంలో ఈ పూజ నిర్వహించాలి. వరహావతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాలచొక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యి లేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధా ప్రియాయై చ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణ ప్రియాయై చ గవాం మాత్రే నమో నమః కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం వరే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః శుభాయై చ సుభద్రాయై గోపప్రదాయై నమో నమః యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థసిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్లీ పాడి ఆవులై క్షీరధారలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం పరిఢవిల్లుతుంది. పరలోకంలో కృష్ణ మందిరంలో నివాసము, కృష్ణ సేవా భాగ్యము దొరుకుతాయి. రాధికారాధన. నారాయణ మహర్షి, ప్రకృతి శక్తుల ఉపాఖ్యానాలన్నీ చెప్పావు. భుక్తి ముక్తి ప్రదాలు విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న రెండు ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖత వినాలని ఉంది. రాధాదేవి, దుర్గాదేవి వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు. చరాచర జగత్తంతా వారి అంశయే అని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానమేమిటో తెలియజెప్పలేదు. అదొక్కటి చెబితే విని తరిస్తాను. నారద, ఈ ఉపాఖ్యానం ఇంతవరకు ఎవరూ నన్ను అడగలేదు, ఎవరికీ నేను చెప్పలేదు, నువ్వే అడిగావు, నీకే చెబుతున్నాను. ఇది పరమరహస్యం, సారాత్ సారం, పరాత్ పరం, గోప్యంగా ఉంచాలి, ఎవరికి పడితే వారికి చెప్పేయకూడదు సుమా. జగత్సృష్టికి మూలస్వరూపిణులు ఇద్దరు, ఒకరు ప్రాణశక్తి, ఒకరు బుద్ధిశక్తి. విరాడాది చరాచర జగత్తంతా ఈ రెండు శక్తులకు అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంత వరకు ఏ జీవికి మోక్షం లేదు. అంచేత అందరూ ఈ ఇద్దరిని సేవించవలసిందే. ముందుగా రాధికామంత్రం విను. శ్రీరాధాయై స్వాహ అనేది షడక్షరీ మూలమంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితాలకు అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలను, కోరికలను తీర్చడంలో చింతామణి. కోటి ముఖాలున్నా, శతకోటి నాలుకలున్నా ఈ మంత్రం శక్తిని ఎవ్వరూ వర్ణించలేరు. గోలోకంలో, రాసమండలంలో శ్రీకృష్ణ పరమాత్మ మూల మహాదేవి నుంచి ముమ్మొదటగా ఈ మహామంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు. ఆయన విష్ణువుకి, ఆయన బ్రహ్మకు, ఆయన విరాట్ పురుషుడికి, ఆయన ధర్ముడికి చెప్పారు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదే మంత్రాన్ని జపిస్తున్నాను, అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాది దేవతలు కూడా నిత్యము ఈ మంత్రాన్ని, ఈ మంత్రాధిదేవతను ఆరాధిస్తూ ఉంటారు. రాధాదేవిని అర్చించకుండా కృష్ణ పరమాత్మను అర్చించడానికి ఎవ్వరికీ అధికారం లేదు, రాదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చెయ్యాలి. కృష్ణార్చాయాం నాధికారో యతో రాధార్చనం వినా వైష్ణవైహి సకలైస్తస్మాత్ కర్తవ్యం రాధికార్చనం. రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధిదేవి కనుక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి. ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకల కామాలను రాధిస్తుంది, అంటే తొలగిస్తుంది కనుక రాధ. రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి, దేవత రాధిక, తారమే బీజం, శక్తి బీజం. మూల వృత్తితో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానం చెయ్యాలి. శ్వేతచంపకవర్ణాభాం శరదిందు సమాననాం కోటిచంద్ర ప్రతీకాశాం శరదం భోజలోచనాం బింబాధరాం ఋతుశ్రోణీం కాంచీయుతనితంబినీం కుందపంక్తి సమానాభ దంతపంక్తి విరాజితాం క్షౌమాంబర పరిధానాం వహ్నిశుద్ధాం సుఖాన్వితాం ఏషద్దాస్య ప్రసన్నాస్యాం కరికుంభయుగస్థనీం సదా ద్వాదశ వర్షీయాం రత్నభూషణభూషితాం శృంగారసింధులహరీం భక్తానుగ్రహకతారకాం మల్లికామాలతీమాల కేశపాశ విరాజితాం సుకుమారాంగలతిలకతికాం రాసమండలమధ్యగాం వరభయ కరాం శాంతాం శశ్వత్ సుస్థిరయౌవనాం రత్నసింహాసనాసీనాం గోపీమండలనాయికాం కృష్ణప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీం. రాధాదేవి శ్వేత చెంపక వర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరచంద్ర సమానం. కోటి చంద్రుల కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. అధరం తొండపండే, శ్రోణీభారం విశాలం, కటిసేమలో బంగారు మలనూలు, చిరుమువ్వల సవ్వడి, తీర్చిదిద్దినట్టున్న పలువరస మల్లెమొగ్గలు ఏరి పేచినట్టుంటుంది. తెల్లని చీర అగ్నిజ్వాలలాంటి అంచుతో పైట చెంగు, ప్రసన్న వదనం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఎత్తైన వక్షస్థలం, ఎప్పుడూ 12 ఏళ్ల వయస్సే. రత్నాభరణాలు, శృంగార సింధువులో ఎగసిపడే కెరటం భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లిక మాలతీ మాలికలు, తురిమిన కేశపాశం, పూలతీగలాంటి సుకుమార శరీరం ఎప్పుడూ రాసమండల మధ్యలో ఉంటుంది. వరదహస్తము, అభయహస్తము, శాంతస్వరూప, ఎప్పుడూ తరిగిపోని యవ్వనం రత్నసింహాసనం మీద కూర్చుంటుంది. గోపీమండలానికి నాయిక, కృష్ణుడికి ప్రాణాల కన్నా ఎక్కువ, వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే. ఇలా ధ్యానించి సాలగ్రామంలో గాని కలశంలో గాని అష్టదళ యంత్రంలో గాని దేవిని స్థాపించి పూజించాలి. అటుపై దేవతలను ఆవాహన చేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారణతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యం, శిరస్సుపై అర్ఘ్యం, ముఖానికి ఆచమనీయం రెండేసిసార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి, పాడి ఆవును ఇవ్వాలి. అటుపైని స్నానశాలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగన స్నానం చేయించాలి, నూతన వస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకంగా చందన చర్చ జరపాలి. తులసీదళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి. అందులో పారిజాతాలు, పద్మాలు ఉండాలి. ఈ అర్చన అయ్యాక పరివార దేవతలను అర్చించాలి. నాలుగు విదిక్కుల నడుమ అంగపూజ చెయ్యాలి. అష్టదళ పద్మంలో దక్షిణావర్తంగా పరివార దేవతలను నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయ దళంలో మాధవిని, దక్షిణ దళంలో రత్నమాలను, నైరుతి కోణంలో సుశీలను, పశ్చిమ దళంలో శశికళను, వాయువ్య కోణంలో పారిజాతను, ఉత్తర దళంలో పరావతిని, ఈశాన్య కోణంలో సుందరిని ఆవాహన చెయ్యాలి. వీరికి వెనక తట్టున దిక్పాలకులను నిలపాలి. వారి వారి ఆయుధాలను ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణ సహిత రాధాదేవిని గంధాదులతో, దేవోపచార రాజోపచారాలతో అర్చించాలి. తతో దేవీం సావరణాం గంధా ద్యైర్యుపచారకైః రాజోపచార సహితైః పూజయేన్మతిమాన్నరః. ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తు విష్ణుతుల్యుడవుతాడు, గోలోక నివాసం పొందుతాడు. కార్తీక పూర్ణిమ నాడు రాధా జన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణ సంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్యాలి. దశాంశం తిలాహోమం చెయ్యాలి. ఇంకా రాధాస్తోత్రం ఏమిటంటే, నమస్తే పరమేశాని రాసమండలవాసిని, రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే, నమస్తైలోక్యజనని ప్రసీద కరుణార్ణవే, బ్రహ్మ విష్ణువాది భిర్దేవైః వంద్యమాన పదాంబుజే, నమః సరస్వతీ రూపే, నమః సావిత్రి శంకరీ గంగా పద్మావతీ రూపే, షష్ఠి మంగళ చండికే, నమస్తే తులసీ రూపే, నమో లక్ష్మీ స్వరూపిణి, నమో దుర్గే భగవతి, నమస్తే సర్వరూపిణి, మూల ప్రకృతి రూపాం త్వాం భజామః కరుణార్ణవాం, సంసార సాగరాదస్మాత్ ఉద్ధరాంబ దయాంకురు. ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించేవారికి దుర్లభమన్నదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండల నివాసం తప్పదు. దుర్గారాధన. నారద, ఇప్పుడింక దుర్గాదేవి ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు, ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామి స్వరూపిణి, కఠిన సంకట విమోచని, అందుకే దుర్గా అయ్యింది. వైష్ణవులు శైవులు ఉపాసించదగిన పరాదేవత, మూల ప్రకృతి రూప, సృష్టి స్థితి లయకారిణి, నవాక్షర మంత్రం చెప్పనా? వాగ్భవం శంభువనిత కామబీజం తతఃపరం చాముండాయై పదం పశ్చాద్విచ్ఛే ఇత్యక్షరద్వయం. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తుల పాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులు గాయత్రి ఉష్ణిక్కు అనుష్టప్పులు ఛందస్సులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు దేవతలు, భ్రామరి దుర్గా రక్తదంతికలు బీజాలు, నంద శాకంభరి భీమాదేవీత్రయం శక్తులు, ధర్మార్థ కామమోక్షాలలో వినియోగం. ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోను, దైవతాలను హృదయంలోను, శక్తి బీజాలను స్తనాలలోను ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి, ఇలా ధ్యానించాలి. ఖడ్గచక్రగదాబాణ చాపాని పరిఘం తథా సోలం భుసుండీం చ శిర శంఖం సందధతీం కరైః మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే. మధుకైటవనాశార్ధం యాం తుష్టావాంబుజాసనః ఏవం ధ్యాయేన్ మహాకాళీం కామబీజస్వరూపిణీం. అక్షమాలాం చ పరసుం గదేషు కులిశానిశా పద్మం ధనుష్కుండీంకాం చ దడం శక్తిమసిం తథా చర్మాంబుజం తథా ఘంట సురాపాత్రం చ శూలకం పాశం సుదర్శనం చైవ దధతి మరుణప్రభాం రక్తాంబుజాసనగతాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం. ఘంటాశూలేహలం శంఖం ముసలం చ సుదర్శనం ధనుర్బాణాన్ హస్త పద్మైర్దధానాం కుందసన్నిభాం శుంభాదిదైత్య సంహత్రీం వాణీబీజస్వరూపిణీం మహాసరస్వతీం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహాం. కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదళ పద్మ చతుర్వింశతి పత్రక భూగృహ సమాయుక్త యంత్ర విచింతన చెయ్యాలి. సాలగ్రామంలో గాని, మంగళకలశంలో గాని, యంత్రంలో గాని, ప్రతిమలలో గాని, బాణచిహ్నంలో గాని, సూర్యుడిలో గాని ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహన చేసి ఉపాసించాలి. జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో సరస్వతీ సహితుడైన బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీ పరమేశ్వరులను, దేవికి ఉత్తరంగా సింహాన్ని, వామభాగంలో మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి. నందజ, రక్తదంత, శాకంబరి, దుర్గ, భీమ, భ్రామరి శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి, చాముండక రూపాలను అష్టదళాలలో యజించాలి. అటుపైని చతుర్వింశతి తత్వపత్రాలలో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుద, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి, పరలను అర్చించాలి. ఆ తరువాత భూపుర కోణాలలో గణేశ క్షేత్రపాలక వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాది దేవతలను, వజ్రాజ్యాయుధాలను ఇలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణ మంత్రాన్ని జపించాలి. సప్తశతీ స్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధ పురుషార్థాలకు ఆలయమవుతాడు. నారద, శ్రీ దుర్గా పూజా విధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేను, విన్నందుకు నువ్వు కృతార్థులమయ్యాము. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులవుతున్నారు. పంచప్రకృతులు, తదంశమూర్తుల గురించి రహస్యాతి రహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. తొమ్మిది రాత్రుల పాటు దేవీ సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వారికి తీరని కోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణ చేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవి ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకుని దేవీ భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శకునాలు ఫలాలు తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు. నవమస్కందం సమాప్తం. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.